ಸದಾಶಿವಸಮಾರಂಭಾಂ ಶಂಕರಾಚಾರ್ಯಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರುಪರಂಪರಾಂ. ಓಂ.
15th chapter, 8th ಶ್ಲೋಕ.
ಶರೀರಂ ಯದವಾಪ್ನೋತಿ ಯಚ್ಚಾಪ್ಯುತ್ಕ್ರಾಮತೀಶ್ವರಃ ಗೃಹೀತ್ವೈತಾನಿ ಸಂಯಾತಿ ವಾಯುರ್ಗಂಧಾನಿ ವಾಶಯಾತ್.
ಪುರುಷೋತ್ತಮ ಪ್ರಾಪ್ತಿ ಯೋಗಂ 15th chapter. ಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮ ಚಾಲಾ ಮುಖ್ಯಮೈನಟುವಂಟಿ ಆಧ್ಯಾತ್ಮಿಕ ವಿದ್ಯನು ಬೋಧಿಸ್ತುನ್ನಾರು. ಪರಮಾತ್ಮಡೇ ಈಶ್ವರುಡೇ ಜೀವುಡಿಗಾ ವ್ಯಕ್ತಮವುತುನ್ನಾಡು ಅನಿ ತಿಳಿಯಜೇಸ್ತುನ್ನಾರು. ಈ ನೇನು ಅನೇ ಈ ವ್ಯಕ್ತಿ ಎಲ್ಲ ಏ ವಿಧಂಗಾ ವ್ಯವಹರಿಸ್ತುನ್ನಾಡು, ಪನಿಚೇಸ್ತುನ್ನಾಡು, దీనిలో చేతనం ఎట్లా వచ్చింది, అసలు ఈ శరీరం అంటే ఏమిటి, నేనెవరిని అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి అంటే ఆ పరమాత్ముడే జీవాత్మగా వ్యక్తమవుతున్నాడు అని తెలుసుకోవాలి. పరమాత్ముడే జీవాత్ముడు, జీవాత్ముడే పరమాత్ముడు అని మనం వింటుంటాం. కానీ ఆ జీవాత్ముడు, ఈ జీవాత్ముడినైన నేను, ఆ పరమాత్ముడైన ఈశ్వరుడు, నేను ఆయన ఒకటి ఎట్లా అవుతామంటే, ఈ నేను అనేటువంటి జీవుడు పరమాత్ముడి కంటే వేరు కాదు. ఏ విధంగా అయితే నువ్వు అద్దంలో నీ ముఖాన్ని చూసుకునేటప్పుడు ఆ అద్దంలో నీ ముఖం, ప్రతిబింబ ముఖం నీకంటే వేరు కాదు కదా. నీ ముఖమే అద్దంలో కనపడుతోంది, ప్రతిబింబిస్తున్నది. కనుక ఆ ముఖం చూస్తున్నప్పటికీ కూడా అది వేరు అని నువ్వు భావించవు. అది నేనే అంటావా కదా, నేనే అని అంటుంటావు. అది రెండుగా నీవు ఇక్కడొక ముఖం, అక్కడొక ముఖం కనపడుతున్నప్పటికి కూడా ఒకటే నేనే అంటున్నామా లేదా? అదేవిధంగా పరమాత్ముడైన నేను జీవుడిగా మారి పరమాత్మనని మర్చిపోయినాను. అసలు విషయం అది. ఈశ్వరుడే జీవుడిగా వ్యక్తమై ఈ శరీరంలో జీవుడినని భావిస్తున్నాడు, పరమాత్మనని మర్చిపోయినాడు. పరమాత్ముడికి కూడా ఈ ప్రాబ్లం ఉంటుందా అన్నారు. ఉన్నదే. ఈశ్వరుడే, పరమాత్ముడే ఎప్పుడైతే తదేవాను ప్రావిశత్ తదను ప్రవిశ్య అంటే ఈ యొక్క బ్రహ్మరంధ్రం గుండా ఈ శరీరంలో ప్రవేశిస్తాడు, ఐతరేయ ఉపనిషత్తులో విన్నాం. ఆ పరమాత్ముడు అనుకున్నట్ల ఈ శరీరాన్ని తయారు చేసిన తర్వాత, ఇంద్రియాలు మనస్సు బుద్ధిని తయారు చేసిన తర్వాత ఇందులో నేను ప్రవేశించే శరీరం చలనం కావాలి కదా. ఇది జడం, పంచభూతాలతో చేయబడింది. ఈ జడాన్ని చేతనం చేయాలంటే ఏం చేయాలి? నేను అందులో ప్రవేశించాలి. అందులో ప్రవేశించాలన్నప్పుడు ఏ ద్వారం గుండా ప్రవేశించాలి? కాలి నుంచి ప్రవేశిద్దామా, తల నుంచి ప్రవేశిద్దామా అనుకున్నట్ట. అప్ప కాలి నుంచి ఎందుకులే ప్రవేశించడం, బాగుండదు, తల నుంచి ప్రవేశిద్దాం అన్నట్ట. అందుకని తల నుంచి ప్రవేశిస్తాడట భగవంతుడు. ప్రవేశించి ఈ శరీరాన్ని చేతనం చేస్తాడు. చేసిన తర్వాత ప్రవేశించంగానే మర్చిపోయినాడు పరమాత్మనని. ఎప్పుడైతే ప్రవేశించాడో ఆయన పరమాత్మని మర్చిపోయి పరమాత్మని తెలుసుకోవడం కోసం కూర్చున్నాడు ఎక్కడ క్లాసులో. ఇదేంటి పరమసత్యం? పరమాత్ముడే జీవుడిగా మారి పరమాత్మని అని మర్చిపోయినాడు. ఎలాగైతే మనం కళ కనేటప్పుడు కళ నా నుంచే వస్తున్నది, నేనే కళని సృష్టించాను, కళలో ఉండే వస్తువులన్నీ బయట నుంచి వచ్చినాయా, ఎక్కడి నుంచైనా ఏనుగులు చూస్తాం, అన్ని రకాలైన వస్తువులు జంతు జాలాన్ని చూస్తాం కళలో, ఎక్కడి నుంచైనా బయట నుంచి వచ్చినాయా, అవి రాలేదు కదా, నా మనస్సు నుంచే కదా అవన్నీ పుట్టినాయి, మనస్సులో నుంచే కదా అవన్నీ కూడా కల్పింపబడినాయి. కల్పించిన తర్వాత నాకేమన్నా గుర్తున్నదా? నిద్రలో నేనే కల్పించాను, కల్పించి మర్చిపోయినా నేనే, జాగ్రత్త పురుషుణ్ణైన నేనే నిద్రలోకి పోయి కలలో అన్నీ కల్పన చేశాను అన్న సంగతి గుర్తున్నదా మనకు కలగనేటప్పుడు? గుర్తు లేకపోవడం నెంబర్ వన్, కల్పించడం నెంబర్ వన్, కల్పించిన తర్వాత కల్పించాను అనే సంగతి గుర్తు లేకపోవడం నెంబర్ టూ స్టేజ్. మూడవది ఏంటి, కల్పించిన తర్వాత ఆ కల్పించినటువంటి వస్తువులు భయాన్ పడతాను వాటిని చూసి, నేనే కల్పించాను, కల్పించిన తర్వాత నేనే వాటిని చూసి భయపడటం, కల్పించిన వాడిని కల్పించాను అనే సంగతి మర్చిపోయి వాటిని చూసి భయపడతాను, భయపడి పొద్దున్నే ఏం చెప్తాను, దుస్వప్నం వచ్చింది, భయం వేసింది అన్నారు. ఎందుకు భయం వేసింది? నువ్వే కదా సృష్టించావు. నాకు గుర్తులేదు నేను సృష్టించానని అన్నాడు. అంటే వేకర్ మర్చిపోయినాడు, డ్రీమర్గా అయిపోయి కలగనేవాడికి కల కళ్ళ కాదు, కలగనేవాడికి కల కళ్ళ కాదు. అంటే కలగనేవాడికి కల నిజం. ఎప్పుడు అది నిజం కాదని తెలుస్తుంది? మెలకు వచ్చినప్పుడు, మేలుకున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. లేనంత వరకు కూడా కళను చూసి భయపడుతూనే ఉంటాడు, బాధపడతాడు, పరిగెడతాడు, పులి వెంటబడుతుందంటాడు. పులి లేదు, వెంటబడటమూ లేదు, కానీ కల్పించావు, మర్చిపోయినావు కదా. ఆ ఒకటిన్నర నిమిషాలు వస్తుందండి కళ, ఒకటిన్నర నిమిషం కూడా ఉండదు. ఎంతసేపు పరిగెత్తానో కళలో రాత్రి అంటావు. అలాగే పరమాత్మ కూడా ఈ జాగ్రత్త ప్రపంచంలో నామరూపాలను కల్పించి ఈ నామరూపాలతో ఉన్నటువంటి శరీరాన్ని సృష్టించి అందులో ప్రవేశిస్తాడు జీవుడిగా. ఎలా ప్రవేశిస్తాడు అంటే తదేవాను ప్రావిశత్ తదను ప్రవిశ్య అంటే చిదాభాసనిస్తాడు. ఈ మనస్సు అయినటువంటి ప్రకృతికి చిదాభాసనిస్తాడు, చైతన్యాన్ని ఇస్తాడు, ప్రతిబింబ చైతన్యం. ఆ ప్రతిబింబ చైతన్యాన్ని ఇవ్వడమే జీవుడిగా మారటం. ఈశ్వరుడి యొక్క ప్రతిబింబమే జీవుడు, ఈశ్వరుడు యొక్క ప్రతిబింబమే జీవుడు. ఎవరా జీవుడు? చిదాభాస. చిదాభాస అంటే రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్, చైతన్య ప్రతిబింబం, దాన్ని చిదాభాస అంటారు. జడమైనటువంటి మనస్సు, శరీరం, చేతనం ఎట్లా అయినాయి అంటే చిదాభాస వలన అయినాయి. ఎప్పుడైతే పరమాత్మ ఈ శరీరంలో చిదాభాసగా ప్రవేశించడం అంటే చిదాభాసను ఇచ్చాడో, ఆయన జీవుడుగా వ్యక్తమవుతున్నాడు అని అర్థం. ఆ చిదాభాసుడే జీవుడు. చిదాభాసం ఎవరిది? ఎవరి చిదాభాసం అది? ఎవరి ప్రతిబింబం? పరమాత్మ ప్రతిబింబం. పరమాత్మే జీవాత్మగా, జీవాత్మ అంటే ఇక్కడ చిదాభాస, చిదాభాస అంటే ప్రతిబింబ చైతన్యం. ప్రతిబింబం రావాలి అంటే బింబం ఒకటి ఉండాలి కదా. ఆ బింబం ఎవరు అంటే పరమాత్మ. ఈ జీవాత్మ ఎవరు? పరమాత్మ ప్రతిబింబం. నీ ముఖాన్ని అద్దంలో చూసుకొని రెండు ముఖాలుగా లెక్క వేస్తావా, ఒకటే ముఖమా? ఇక్కడ ఒక ముఖం ఉన్నది, అక్కడ అద్దంలో ఒక ముఖం ఉన్నది, రెండు ముఖాలుగా లెక్క వేస్తారా? ఇంకా రెండు అద్దాలు వస్తాయి ఎదురుగ్గా, ఇంకా రెండు ముఖాలు కనపడతాయి. నా ముఖమే ఐదు అద్దాలు ఉంటే ఐదు ముఖాలు, అప్పుడు ఎన్ని ముఖాలు మొత్తం? ఇది ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు ముఖాలు అవుతాయండి. ఎన్ని ముఖాలు ఉన్నాయండి అక్కడ? ఎన్ని ఉన్నాయి చూపించండి చేత్తో. ఒక్కటే. మరి ఆరు కనపడుతున్నాయి కదా, ఐదు ముఖాలు ఎక్కువ కనపడుతున్నాయంటే అవన్నీ నేనేనండి, అవన్నీ నా ముఖాలే, అవి నిజం కాదు, అవి ప్రతిబింబ ముఖాలు. అవునా? ప్రతిబింబ ముఖాలు సత్యం కాదుగా. అదేవిధంగా జీవాత్మ అనేటటువంటి ప్రతిబింబం, ముఖం లాంటి జీవాత్మ నిజంగా ఎవరు? ఎవరు ఎవరు చెప్పండి మళ్ళీ? పరమాత్మ. కనుక నేను అనే జీవుడు ఎవరో కాదు, పరమాత్మ యొక్క ప్రతిబింబమే. ప్రతిబింబం సత్యం కాదు కదా, అప్పుడు జీవాత్మ అనేవాడు సత్యం కాదు కదా, ఆయన ఒరిజినల్గా ఏమిటి? పరమాత్మ. ఆ సంగతి తెలియక ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఎంత ట్రాజెడీలో ఉన్నామో తెలుసా మనం? ఇది పెద్ద ట్రాజెడీ, ఇంతకంటే ట్రాజెడీ ఇంకేం అక్కర్లేదు. చాలా కష్టాలు ఉన్నాయండి, చాలా ట్రాజెడీ అండి. ఏమిటండి ట్రాజెడీ? ఇంతకంటే ట్రాజెడీ వేరే కావాలా మనకు? ఈ ట్రాజెడీ అనే మాటని ఉపనిషత్తులో విన్నాం. ఏ ఉపనిషత్తులో ఏమని విన్నాం? ఈ ట్రాజెడీ అనే మాటని ఒక భాషలో చెప్తుంది ఉపనిషత్తు. ఏమిటది? కేనోపనిషత్తులో మహతి వినష్టి, గ్రేట్ డేంజర్, అపాయం, గ్రేట్ లాస్. పరమాత్మే జీవాత్మగా వ్యక్తమవుతున్నాడు, చిదాభాసనిచ్చి శరీరానికి. మనస్సు పరమాత్మ నుంచి నేరుగా చిదాభాసను తీసుకొని ఆ మనస్సు చేతనమయ్యి ఆ మనస్సు శరీరాన్ని చేతనం చేస్తున్నది. మనం ఈ సంగతి తెలియకుండా శరీరం నేననుకుంటున్నాం, మనస్సు నేను అనుకుంటున్నా. నేను అనేవాడు జీవాత్ముడు, ఈ జీవుడు పరమాత్ముడే. ఆ పరమాత్ముడే జీవరూపంగా, జీవరూపాన్ మహాభాగో అంటాడు కృష్ణ పరమాత్మ. జీవరూపంగా నేనున్నానంటాడు. ఆయన ఎన్ని చెప్పినా కూడా మనం వినం కదా, ఆయన చెప్పుకుంటూ పోతున్నాడు పాపం. మనం మాత్రం ఈ శరీరం నేను అనుకుంటాం, మనస్సు నేను అనుకుంటాం. అదే చూడండి ఇప్పుడు ఇక్కడ, ఈశ్వరః యద్ ఉత్క్రామతి. ఈ యొక్క మనస్సు శరీరం రెండు జడం, అచేతనం. ఈ మనస్సుని శరీరాన్ని రెండు కలిపి ఉంచేదే చిదాభాసం. ఈ చిదాభాసం మనస్సును చేతనం చేసి ఈ రెండింటి నుంచి ప్రారంభం ఉన్నంత వరకు ఈ రెండింటిని కలిపి ఉంచుతుంది. ఎప్పుడైతే ప్రారంభం అయిపోతుందో ఈ మనస్సును తీసుకుంటుంది చిదాభాసం, మనస్సుని శరీరాన్ని వేరు చేస్తుంది. ఈ చిదాభాసం మనస్సును తీసుకుంటుంది బయటికి. ఎందుకు? సుఖభోగాలను అనుభవించడానికి ఈ శరీరంతో పని అయిపోయింది, నీకు మళ్ళీ ఇంకొక శరీరాన్ని ఇస్తాను. కనుక ఉత్క్రామంతి అన్నాడు, తీసుకెళ్తుంది బయటికి. ఎవరు? ఈశ్వరః అన్నారు చూడండి. ఈశ్వరః అంటే ఎవరు తెలుసా? జీవః అన్నారు. జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్, మమైవాంశో జీవలోకే. దట్ అంశ అంటే ఏమిటి ఇక్కడ? ఆ పరమాత్మే జీవాత్ముడిగా అని అర్థం. ఈశ్వరః, ఈ జీవుడు ఈ యొక్క ఇంద్రియాలన్నింటినీ కూడా, యత్ ఉత్క్రామతి అంటే యదా ఉత్క్రామతి, ఎప్పుడైతే ఈ శరీరాన్ని వదిలిపెడతాడో, యత్ అపి అవాప్నోతి. తర్వాత మరొక శరీరాన్ని తీసుకునేటప్పుడు ఈ చిదాభాసుడు ఏం చేశాడు, మనస్సు ఇంద్రియాలన్నింటినీ తీసుకున్నాడు, సూక్ష్మ శరీరాన్ని స్థూల శరీరాన్ని నుంచి వేరు చేశాడు. ఈ స్థూల శరీరాన్ని మనం ఇల్లు ఖాళీ చేసినప్పుడు గుర్తుందా కథ, ఒక ఇల్లు ఖాళీ చేసినప్పుడు ఏం చేస్తాం, అన్నీ టీవీ ప్యాక్, స్టవ్ ప్యాకింగ్, ఫ్యాన్ ప్యాకింగ్, అన్నీ ప్యాక్ చేసి మొత్తం తీసుకెళ్ళి ఇంకొక ఇంట్లో పెడతాం. పెట్టి ఏం చేస్తాం, ప్యాక్ అంతా విప్పుతాం, ఎక్కడెక్కడ ఏం పెట్టాలి అవన్నీ అక్కడెక్కడ పెడతాం. అదేవిధంగా ఈ జీవాత్మ ఏం చేస్తుందంటే, చిదాభాస ఎవరి జీవాత్మ, పరమాత్మే, ఆయన ప్రతిబింబమే, వేరే కాదు. ప్రారంభం అయిపోగానే ఈ శరీరాన్ని డిసోసియేట్ అయిపోతుంది, అది మరణం అంటే. సూక్ష్మ శరీరం స్థూల శరీరాన్ని నుంచి విడిపోవటం మరణం. ఈ ఇంద్రియాలన్నీ మనస్సు బుద్ధి చిత్త అహంకారం, పంచ జ్ఞానేంద్రియాణి పంచ కర్మేంద్రియాణి పంచ ప్రాణ అన్నీ కలిసి ఇంకో ఇంట్లోకి వెళ్తాయి. మరొక ఇంట్లో ప్రవేశించి ఆ గోళకాల్లో వెళ్ళి కూర్చుంటాయి అన్నీ. మళ్ళీ బర్త్, అబ్బాయి పుట్టాడు అమ్మాయి పుట్టిందంట. అమ్మాయి పుట్టిందంటే ఏమిటి, సూక్ష్మ శరీరము చిదాభాస. ఛాందోగ్యోపనిషత్తులో 6వ అధ్యాయంలో 8వ ఖండంలో మరణించేటప్పుడు ఆ జీవుడికి నెక్స్ట్ శరీరం వస్తుందట. అప్పుడే కనపడకుండా పంచభూతాలు కనపడకుండా సూక్ష్మంగా ఉంటాయిట, ఉండి నాడుల ద్వారా బయటకు వస్తాయిట. ఆ ఇంద్రియాలు మనస్సు ఇంద్రియాలు కలిసి ప్రాణంతో కలిసి ఈ సూక్ష్మ ఒక శరీరం, నెక్స్ట్ జన్మకి ఏ శరీరం ఉందో అన్నిటితో కలిసి బయటకు వస్తుందిట. వచ్చి తర్వాత ఎక్కడ కర్మ పూర్తవుతుందో ఆ సంచితాన్ని నుంచి రెడీగా ఉన్న ప్రారంధాన్ని తీసుకొని మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశిస్తుంది. తల్లి గర్భం ఏమిటయ్యా అంటే వీడు పెరగడానికి ఒక చోటు, అంతేకాని తల్లి ఏం చేయలేదు, తల్లి శరీరాన్ని ఇవ్వదు, సూక్ష్మ శరీరాన్ని ఇవ్వదు, తల్లి ఏమీ ఇవ్వదు, ఒక చోటును మాత్రం ఇస్తుంది. దానికోసం ఈవిడ నేనిచ్చాను, నేను పుట్టించాను, నేనే నా వల్లనే పుట్టాడు అంటుంది. నీ చోటును ఎన్నుకున్నాడు వాడు, అంతే ఆ జీవుడు. ఏదో ఒక గర్భాన్ని ఎన్నుకోవాలి కదా, కనుక ఆ ప్రారంధానికి తగినట్లుగా నీ గర్భాన్ని ఎన్నుకున్నాడు అంతే. అందుకని పిల్లలు నా వాళ్ళని చెప్పి ఎప్పుడు క్లెయిమ్ చేయవాకు. ఎంత కష్టపడి పెంచానండి నేను, ఎంత బాగా చూసుకున్నాను, ఎట్లా పెంచాను, ఎంత కష్టపడ్డాను అని అదే ఆ అభిమానం రానురాగ ఉన్నంతసేపు నీకు దుఃఖం తప్పదు. నీ ఒక ఇన్స్ట్రుమెంట్, టూల్ నువ్వు అంతే. ఆ జీవుడు నీ గర్భంలో ప్రవేశించడానికి ఒక టూల్ నువ్వు, ఒక పరికరానివే. ఆ సంగతి మర్చిపోవాకు, అది తెలిస్తే కదా మర్చిపోవడానికి, అసలు తెలిస్తే కదండి మర్చిపోవడానికి, తెలియదు మర్చిపోతాం, తెలిసినా మర్చిపోతాను. యదవాప్నోతి యత్ ఉత్క్రామతి, మళ్ళీ పొందినప్పుడు జీవుడు మళ్ళీ ఆ శరీరంలో ప్రవేశించి ఏ శరీరంలో ప్రవేశించాలనుకున్నాడో ఆ ప్రారంభ కర్మ ప్రకారం, దాని ప్రకారం సంయాతి సమ్యక్ యాతి, చక్కగా ప్రయాణం చేస్తాడు జీవుడు. చేసి ఏతాని గృహీత్వా అంటే ఇంద్రియాలన్నీ తీసుకొని ప్యాకింగ్ మొత్తం, ఒక్కటి కూడా వదిలిపెట్టం, పాత చీపిరితో సహా పాతవన్నీ మూట కట్టుకోనల్లా మరీ వెళతాం. ఏతాని తీసుకొని ఎలా తీసుకువెళ్తాయిట, ఉదాహరణ చెప్తున్నారు. ఎలాగైతే గాలి ఒక పుష్పం నుంచి వాసనను తీసుకువెళుతుందో, దానికి ఉదాహరణ ఆశయాత్ గంధాన్ వాయుహు యథా. ఆశయాత్ ఒక పుష్పం నుంచి దాని సుగంధాన్ని సువాసనని గాలి ఏ విధంగా అయితే, వాయు ఏ విధంగా అయితే తీసుకువెళుతుందో, అక్కడ మల్లెపూలు పెడితే ఇక్కడికి వస్తాయండి వాసన. ఎట్లా వస్తున్నది? వాయువు తీసుకొస్తుంది. అట్లాగే ఈ చిదాభాస ఏం చేస్తుందట, ఈ జీవుడు నెక్స్ట్ ప్రారంభం అనుభవించడానికి కర్మ రెడీగా ఉన్నప్పుడు వాడిని తీసుకెళ్ళి మళ్ళీ ఇంకొక శరీరంలో పెడుతుంది. అది అర్థం ఇక్కడ. పరమాత్మే జీవాత్మగా, అది ఈశ్వర కర్మఫలదాత అంటే ఏమిటో అర్థమైంది కదా. ఇప్పుడు ఈ జీవుడు తాను యొక్క శరీరంలో కర్మను అనుభవించడం కోసం మళ్ళీ జన్మెత్తుతాడు. అందుకని శరీరం మనస్సు అనేది దుఃఖ భోగ ఆయతనం, సుఖ దుఃఖాలను అనుభవించడానికి మనస్సే అనుభవించేది. ఆ మనస్సు సుఖ దుఃఖాలు అనుభవించడానికి శరీరం, పంటి నొప్పి, కంటి నొప్పి, కాలు నొప్పి, నడుము నొప్పి, కాలికి కాదు నొప్పి, కాలి వలన మనస్సుకి నొప్పి, కంటికి కాదు నొప్పి, కన్ను వలన మనస్సుకు దుఃఖం. కనుక శరీరం దేనికండి ఇచ్చేదన్నారు, సుఖ దుఃఖాలను అనుభవించడానికి. ఎవరు అనుభవించేది? మనస్సు. ఎందువలన? ఆ మనస్సు నేనని అనుకున్నావు కనుక, అది పరమాత్మని మర్చిపోయినావు కనుక. కలలో కల్పించుకున్నావు అన్ని దుఃఖపడుతున్నావా లేదా? ఎవరు దుఃఖపడమన్నారు? పడుతున్నామే, అందుకే మేలుకో అన్నారు. మేలుకో, మేలుకో అన్నారు. నీ యొక్క పరమాత్మ స్వరూపానికి మేలుకో అన్నాడు. అప్పుడు మేలుకుంటే ఇవన్నీ ఉండవాడిని దుఃఖం అన్నాడు. మేలుకున్న తర్వాత కళ గురించి ఏమైనా ఆలోచిస్తావా? కళ నిన్నేమైనా బాధిస్తుందా? అదేవిధంగా నీ ఆత్మస్వరూపానికి, పరమాత్మ స్వరూపానికి మేలుకుంటే నువ్వు ఈ యొక్క జాగ్రత్త కళ కంటిన్యూ అవుతుంది, కానీ నిన్ను బాధించదు. అది జ్ఞాని అంటే. జ్ఞానికి ఈ విషయం తెలుసు, ఇది ఒక డ్రామా. ఎలాగైతే నిద్ర లేచిన తర్వాత కళను చూసి అరే రే నవ్వుతావు, నీ కళను చూసి నువ్వే నవ్వుతావు, నవ్వుతావా లేదా? అట్లాగే జ్ఞానం వచ్చిన తర్వాత మనిషికి ఇదంతా ఒక డ్రామా, ఏది బాధించదు, ఎందుకంటే నిజం కాదు కనుక. ఆ కళ అయితే ఉండదు, ఈ కళ అయితే ఉంటుంది. ఎంతకాలం ఉంటుంది? శరీరం ఉన్నంతకాలం ఉంటుంది, తర్వాత మళ్ళీ వస్తుంది ఇంకో శరీరం వచ్చినప్పుడు. నమ్మదగ్గినట్లుగా ఉందా? పరమసత్యం కూడా నమ్మటానికి వీలు లేనంతగా ఉంది. ఏమిటి? మన అజ్ఞానం. మన అజ్ఞానం ఎంతగా ఉందంటే పరమసత్యాన్ని కూడా నమ్మలేనంత గట్టిగా నాటుకొని ఉన్నది మన అజ్ఞానం. టీచర్ గారు, గురువు గారు సంవత్సరాల తరబడి చెప్పినా కూడా అర్థం కానంత గాఢంగా మన అజ్ఞానం ఉన్నది. అందుకని ఆ శాస్త్రం, గురు అనుగ్రహం ఎక్కువగా ఉన్న వాళ్లకు మాత్రమే ఇది బోధపడుతుంది. మీలాంటి వాళ్ళకి సరే. గంధాన్ ఆశయాత్, వాయువు పుష్పంలోని వాసనను తీసుకెళ్ళినట్లుగా ఈ చిదాభాస ఏం చేస్తుంది? ఈ మనిషి యొక్క సూక్ష్మ శరీరాన్ని తీసుకుపోయి వాటి కర్మ ప్రకారం మళ్ళీ ఇంకొక శరీరంలో పడేస్తుంది. కనుక జీవాత్ముడైన వాడు ఏం తెలుసుకోవాలి ఇప్పుడు? ఇదంతా కూడా నా మాయా లీల అని తెలుసుకోవాలి. నేను పరమాత్మని, జీవాత్మ పరమాత్మలో ఐక్యం కావాలి. పరమాత్మే సత్యం, జీవాత్మ అనేది లేదు నిజంగా, అది ఒక ప్రతిబింబమే అని తెలుసుకోవాలి. తర్వాత శ్లోకం. శ్రోత్రం చక్షుస్పర్శనంచ రసనం ఘ్రాణమేవ చ అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే ఈ చిదాభాస ఎవరు? పరమాత్మే చైతన్యం చిదాభాసనిచ్చి ఈ మనస్సుని చేతనం చేసి మనస్సు శరీరాన్ని చేతనం చేసినప్పుడు ఈ యొక్క చిదాభాస అయినటువంటి పరమాత్ముడే జీవాత్ముడిగా అన్నీ వినడం, చూడడం, అనుభవించడం, మనస్సు ద్వారా ఆలోచించడం చేస్తాడు. జడమైన మనస్సు ఆలోచించలేదు, జడమైన కళ్ళు చూడలేవు, జడమైనటువంటి చెవులు వినలేవు, జడమైనటువంటి ముక్కు వాసన చూడలేదు, జడమైనటువంటి కాళ్ళు నడవలేవు, జడమైన చేతులు పనిచేయవు. మరి చేతులు పనిచేస్తున్నాయి, కాళ్ళు పనిచేస్తున్నాయి, చెవులు వింటున్నాయి, కళ్ళు చూస్తున్నాయి అంటే చేతనమైనవి. ఎలా చేతనమైనవి అంటే పరమాత్మ అనుగ్రహం వలన, చిదాభాస వలన. అందుకని చెప్తున్నారు శ్రోత్రం ఈ శరీరంలో ప్రవేశించాడు. ఇప్పుడు ఆ శరీరానికి తీసుకువెళ్ళి ఈ శరీరంలో పెట్టారు. పెట్టగానే ఏమైంది? ఎక్కడ పెట్టాడు? అధిష్టాయ, ఆ శ్రోత్ర గోళకంలో పెట్టాడు. శ్రోత్ర ఇంద్రియాన్ని తీసుకున్నాడు కదా క్రిందటి శరీరం నుంచి, మళ్ళీ ఈ గోళకంలో పెట్టాలి. కరెక్ట్గా పెట్టాలి, కన్ను తీసుకుపోయి చెవులో పెట్టకూడదు. శ్రోత్ర ఇంద్రియాన్ని చెవులో, చక్షురింద్రియాన్ని కన్ను గోళకంలో, రసనేంద్రియాన్ని నాలుక అనేటటువంటి గోళకం మీద, ఘ్రాణ ఇంద్రియాన్ని ముక్కునందు, ఇవన్నీ గోళకాలు. మాంసం ఇదంతా కనపడేదంతా గోళకం. ఇంద్రియం కంటికి కనపడదు, అందుకనే కళ్ళు ఉంటాయి కానీ కొంతమంది చూడరు, కళ్ళు కనపడవు వాళ్ళకి. పైకి కళ్ళు ఉన్నాయి కదండి అంటాడు, కళ్ళు చూపు లేదండి అంటాం. ఆ చూపు అనేదే ఇంద్రియం. చెవులు ఉంటాయండి, వాడు వినపడుతుందో వినపడదో మనకు తెలియదు, కనుక వినికిడి అంటాం. చూసారా, వినికిడి అనేటువంటిదే ఇంద్రియం. ముక్కు ఉంటుంది, ఒక్కొక్కసారి ముక్కు పనిచేయదు, వాసన నాలుక ఉంటుంది, రుచి తెలియదు. కనుక ఆ ఇంద్రియం అనేటువంటిది కనపడదు, గోళకం కనపడుతుంది. వాటి వాటి స్థానాల్లో అవి కూర్చుంటాయి వచ్చి. అది అధిష్టాయ. శ్రోత్రం చెవు అంటే ఇంద్రియం, శ్రోత్ర ఇంద్రియం. చెవు అనేది మాంసం, గోళకం. చెవులో ఉన్న వినికిడి, వినికిడి అనేటువంటి ఇంద్రియం. చక్షు చూపు అనే ఇంద్రియం. స్పర్శనం అంటే స్పర్శ. రసనం రుచి. ఏవ ఘ్రాణం వాసన. ఈ ఇంద్రియాలు. తర్వాత మనః, మనస్సు. ఇవన్నీ కూడా అయం ఉపసేవతే విషయాన్. ఆ ఇంద్రియాలని ఆ గోళకాల్లో పెట్టిన తర్వాత ఆ శరీరం ఏమవుతుంది? చేతనం అవుతుంది. ఎవరు పెట్టారు? ఈ చిదాభాసుడే. ఈ చిదాభాసుడు ఎవరు? జీవుడు. ఈ జీవుడు ఎవరు? పరమాత్మ. ఆహా, బాగా చెప్పారు వరుసగా. ఎందుకంటే శరీరము మనస్సు జడమండి, పంచభూతాలతో చేయబడినవి. పంచభూతాలు జడం, పంచభూతాలతో చేయబడిన మనస్సు, ఇంద్రియాలు ఇవన్నీ కూడా జడం. శరీరము జడమే, జడమైనటువంటివి ఎలా పనిచేస్తాయి? అందుకని పరమాత్మ చైతన్యం జీవస్వరూపంగా, చిదాభాస అనే జీవుడి రూపంలో మనస్సుకి చైతన్యాన్ని ఇస్తే మనస్సు ఇంద్రియాలకి, శరీరానికి చైతన్యం ఇస్తుంది. ఇచ్చినప్పుడు అనుభవించేది ఎవరు ఇక్కడ? చిదాభాసుడైన జీవుడు అనుభవిస్తాడా, శరీరం మనస్సు అనుభవిస్తుందా? చిదాభాస అయిన జీవుడే కదా అనుభవిస్తాడు, చేతనం లేనివాడు ఎవడు అనుభవిస్తాడు? వాళ్ళకి చేతనాన్ని ఇచ్చి వాటి ద్వారా విషయాన్ని. ఇప్పుడు చూడండి, ఈ పుష్పం ఉంది, కళ్ళు మాంసం, ఇది దీని వెనకాల ఇంద్రియం ఉంది, చూపు అనే ఇంద్రియం. అది జడం, ఇది జడం, కన్ను జడం. దీని వెనకాల మనస్సు ఉంది, మనస్సు జడం. ఈ మనస్సు వెనకాల చిదాభాసం ఉంది. ఆ చిదాభాసం మనసుని చైతన్యం చేసి పనిచేసించి ఈ కంటి ద్వారా, ఇంద్రియం ద్వారా ఈ పుష్పం మీద వ్యాపించింది. వ్యాపించగానే పుష్పం చూసి విషయం అంటారు దీన్ని. విషయాను చూడండి తర్వాత పద, విషయాను ఉపసేవతే, ఇది ఉపసేవనం అంటే అర్థమైందా? పువ్వు చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు కదా, ఎవరు చూస్తున్నారు? కన్ను చూస్తుంది. కంటు వెనకాల నేను చూస్తున్నానంటారా, కన్ను చూస్తుందంటారా? ఆ నేనెవరు? అది నేను చూస్తున్నానంటాం కానీ కన్ను చూస్తుందంటామా? ముక్కు దగ్గర పెట్టుకొని వాసన చూస్తే నా ముక్కు వాసన చూస్తుందంటారా, నేను వాసన చూస్తున్నానంటారా? అంటే నువ్వు ముక్కు నువ్వు కాదు కదా, కన్ను నేను కాదు, నేను చూస్తున్నాను కన్ను ద్వారా, నేను వాసన చూస్తున్నాను ముక్కు ద్వారా. ఇప్పుడు దీని వాసన, దీని రంగు ఆనందాన్ని ఇచ్చేది ముక్కుకా కంటికా లేకపోతే నాకా? నాకు ఆనందాన్ని ఇస్తుంది. ఆ నేనెవరో తెలుసా పోని? ఇప్పుడు తెలిసింది, అంతకుముందు తెలుసా? కంటికి ఇచ్చేది కాదు ఆనందం, మనస్సుకి ఇస్తున్నది. ఆ మనస్సు జడం, మనస్సుకి ఇస్తున్నదా నా మనస్సుకి ఇస్తున్నదా? నా మనస్సు అన్నావు మళ్ళీ, చూసారా? మనస్సు ఆనందంగా ఉన్నదా, నేను ఆనందంగా ఉన్నానా? అర్థమైందా? నేను ఆనందంగా ఉన్నానంటానే కానీ నా మనస్సు ఆనందంగా ఉందంటే, నా మనస్సు ఆనందంగా ఉంటే నేను ఆనందంగా ఉన్నట్లా కాదు. నేను ఆనందంగా ఉన్నానంటామే కానీ నా మనస్సు ఆనందంగా ఉంటే నాకేమొస్తుంది? నేనే ఆ మనస్సు ద్వారా ఆనందాన్ని ఉపసేవతే. ఈ నేనెవరు ఇప్పుడు? చిదాభాసుడు. ఈ చిదాభాసుడు ఎవరు? చిత్తు. చిత్తు ఎవరు? చైతన్యం. ఇప్పుడు నేను చిదాభాసమా చిత్త? ప్రతిబింబ చేది ముఖమా మీరు, నిజమైన ముఖమా? మరి చిదాభాసమా నేను, చిత్త? చిత్తు. ఏమండి ముఖం అద్దంలో చూసుకొని నువ్వు ప్రతిబింబ ముఖమా ఒరిజినల్ ముఖమా అంటే రెండు అంటారా? మరి ఇక్కడ మాత్రం ఎందుకు రెండు అంటున్నారు? ఎక్కడో వినపడింది ఎవరో ఇద్దరు ముగ్గురు అన్నారు రెండు అని, పట్టుకుంటాను. ముఖంలో అద్దంలో చూసుకుంటున్నానండి, నేను నిజమైన ముఖమా ప్రతిబింబ ముఖం రెండునా? నేను ప్రతిబింబ ముఖం కాదు, నేను బింబముఖమే. అప్పుడు రెండు అయితే ప్రతిబింబ ముఖం నిజం కాదు కదా. అదేవిధంగా ఇక్కడ నేను చిదాభాసమా చిత్తు అంటే ఏం చెప్పాలి? చిత్తు చిదాభాసం నా యొక్క ప్రతిబింబం రెండు లేవు అక్కడ. చిదాభాసము చిత్తు రెండున్నాయా? రెండు ముఖాలు ఉన్నాయా, ఒక ముఖమా? ఇప్పుడు ఐదు ముఖాలు ఉన్నాయా, ఒక ముఖమా? ఐదు దర్పణాల్లో ఐదు ముఖాలు ఉన్నాయి, ఇది ఒక ముఖం. ఆరు ముఖాలు ఉన్నాయా, ఐదు ముఖాలు ఉన్నాయా? షణ్ముఖమా, పంచముఖమా, ఏకముఖం? ఆహా గుడ్, పంచముఖము కాదు, షణ్ముఖము కాదు, ఏకముఖం. అదేవిధంగా అన్ని శరీరాలలో చిత్తునైన నేను చిదాభాసంగా ఉన్నప్పుడు, ఆత్మనైన నేను పరమాత్మని అనేక చిదాభాసం చిదాభాసంతో జీవాత్మలుగా కనపడితే, అనేక జీవాత్మలు ఉన్నాయా, ఒక పరమాత్మనైన నేనే అనేక జీవాత్మలుగా కనపడుతున్నానా? ఒక్క పరమాత్మనైన నేనే అనేక జీవాత్మలుగా కనబడుతున్నాను. ఎందుకు? అనేక శరీరాలు, అనేక మనస్సులు, కనుక ఇప్పుడు నేను ఎక్కడున్నాను? అంతటా ఉన్నాను, అన్ని శరీరాల్లోనూ ఉన్నాను. ఈ పరమాత్మ కోసం గుడికి పోయి జరగండి 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 అంటుంటే వాళ్ళు వాళ్ళ చేత నెట్టించుకొని మరి క్యూలో నిలబడి కష్టపడి ప్రసాదం తెచ్చి లడ్డు ఇచ్చి నాకు ఎవరికి స్వామిని కాని ఇవ్వండి, ప్రసాదం ఇవ్వద్దని చెప్పలే, ప్రసాదం తీసుకురండి హాయిగా తింటాం, కానీ పరమ సత్యం ఇది. అర్థమైందా? అది చెప్తున్నారు. శ్రోత్రం, చక్షుః, స్పర్శనం, రసనం, ఘ్రాణం, పంచ జ్ఞానేంద్రియాలు అన్నీ కూడా మనః మనస్సు అధిష్టాయ వాటి వాటి ప్లేసుల్లో పెట్టి విషయాను విషయములను శబ్ద విషయాలని, రూప విషయాలని, గంధ విషయాలను, ఏమేమి విషయాలు తింటున్నారు కదా, రసం, రసగుల్లా, గులాబ్ జాము, మంచి వాసనలు, అగరబత్తీలు, ఒకటా రెండా, ఇంట్లో ఎన్ని రకాలైన రుచులు, వాసనలు, స్పర్శలు అన్నీ అనుభవిస్తున్నావా లేదా? ఎవరు అనుభవిస్తున్నారండి ఇప్పుడు? నేను అనుభవిస్తున్నానంటే ఈ నేనెవరు? పరమాత్మనే నేను, జీవాత్మగా వ్యక్తమవుతున్నాను, పరమాత్మనే నేను. ఇది మహావాక్యం అంటే. చూసారా 15వ అధ్యాయం అంటే ఎంత ముఖ్యమో. ఇప్పుడు అది వినవలసిన విధంగా వినాలి. నేను చదివానండి, అది చదివాను, ఇది చదివాను, చాలా చోట్ల విన్నాను అంటాం. ఏం విన్నావు? ఇది వినవలసిన విధంగా వినాలి. అర్థమైందా? తర్వాత
ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానాను పశ్యంతి పశ్యంతిర్ జ్ఞాన చక్షుషః.
ఇక్కడ చెప్తున్నారు పశ్యంతి జ్ఞాన చక్షుషః. వేదాంతం క్లాసుకు వచ్చి సోమవారం సోమవారం కూర్చొని వినేవాళ్ళు జ్ఞాన నేత్రంతో ఈ విషయాన్ని తెలుసుకుంటారు. జ్ఞాన చక్షుషః. ఇప్పుడు మీరు కళ్ళతో తెలుసుకున్నారా, బుద్ధిగా బుద్ధితో తెలుసుకున్నారా? జ్ఞానం బుద్ధితో తెలుసుకున్నారు, అవునా? అది జ్ఞాన చక్షు అంటే, జ్ఞాన నేత్రం అంటారు దాన్ని. జ్ఞాన నేత్రం అంటే ఏదో మూడో కన్ను కాదు, మన బుద్ధిలో గురుముఖంగా శాస్త్రం విన్నప్పుడు మాత్రమే వచ్చేటటువంటి ఆత్మజ్ఞానం. నేను పరమాత్మని జీవాత్మగా వ్యక్తమవుతున్నాను. జీవుడు అంటే చిదాభాసుడు, చిదాభాసుడు అంటే ప్రతిబింబ చైతన్యం. చిత్ ఆభాసం, ఆభాసం అంటే ప్రతిబింబం, చిత్ అంటే చైతన్యం. చిత్ అంటే పరమాత్మ యొక్క చైతన్య స్వరూపమే చిదాభాసగా జీవాత్మగా ఈ శరీరంలో వ్యక్తమవుతున్నాడు. అది విషయం. అలా తెలుసుకునేవాడు జ్ఞానచక్షుష ఉత్క్రాంతం స్థితం వా అపి. ఈ శరీరాన్నించి వేరవుతూ మళ్ళీ శరీరంలో చేరడం, మళ్ళీ శరీరాన్నించి వేరవడం, ఉత్క్రామంతం స్థితం వా అపి అంటే సూక్ష్మ శరీరం స్థూల శరీరం రెండు చేరడం, ఉత్క్రాంతం వేరైపోవడం, మళ్ళీ జీవుడు ప్రయాణించడం, మళ్ళీ వేరే చోటికి వెళ్ళడం, ఇవన్నీ కూడా భుంజానం వా గుణాన్వితం అంటే వీటి నుండి అనుభవించడం, విషయాలని అనుభవించడం. శరీరంలో స్థూల శరీరం సూక్ష్మ శరీరం ఇంద్రియాలు మనస్సు ప్రాణం ఇవన్నీ చేరినప్పుడు ఇది పనిచేస్తుంటుంది కదా. చిదాభాసం ఎప్పుడూ ఉంటుంది. ఎక్కడెక్కడైతే మనస్సు ఉంటుందో చిదాభాసం ఉండి తీరుతుంది. అద్దం ఉంటే ప్రతిబింబం ఉంటుందా ఉండదా? ఎక్కడెక్కడ అద్దము ఉండును, అక్కడెక్కడ ప్రతిబింబం ఏర్పడును? ఏ ప్రతిబింబం? దాని ముందు ఏది ఉంటే అది ఏర్పడుతుంది. అదేవిధంగా మనస్సు ఎక్కడెక్కడైతే ఉంటుందో అక్కడ చిదాభాసం ఉంటుంది. మనస్సు స్థూల శరీరంలో ఉన్నప్పుడు విషయాలని అనుభవిస్తూ ఉంటుంది. మనస్సు అంటే సూక్ష్మ శరీరం. ఇంద్రియాలకి గోళకం ఉన్నప్పుడు ఆ విషయాలని అనుభవిస్తుంటాయి. గుణాన్వితం భుంజానం వా గుణ అన్వితం అంటే గుణాలతో కూడినటువంటి ఈ వస్తువులనే చూసారు. ఇప్పుడు సత్వగుణం, రజోగుణం, తమోగుణం, మనం చూసే పదార్థాలన్నీ కూడా ప్రకృతి. ప్రకృతికి మూడు గుణాలు ఉన్నాయి. ఏమిటవి? సత్వ, రజస్, తమస్. ఆ మూడు గుణాలతో కూడినటువంటి విషయాలన్నీ కూడా మీరు ఏది తిన్నా, ఏది చూసినా, ఏది విన్నా, ఏది తాకినా, ఏది రుచి చూసినా, ఏది చేసినా కూడా మూడు గుణాలతో ఉన్నదాన్ని అనుభవిస్తున్నారు. గుణాన్వితం భుంజానం ఉత్క్రామంతం స్థితం వా అపి. శరీరం వదిలిపెళ్ళినప్పుడు అనుభవం ఉండదు, శరీరంతో ఉన్నప్పుడు అనుభవం ఉంటుంది. ఎందుకంటే వాటికి గోళకాలు కావాలి కదా, స్థానం లేకుండా ఉండవు. అందుకనే జీవుడు మళ్ళీ మళ్ళీ కర్మలు చేస్తాడు, మళ్ళీ ఆ కర్మలను అనుభవించడాని కోసం రెడీగా ఇల్లు చూసుకుంటాడు. మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళి ఏం చేస్తాడు, ఆ ఇంట్లో మళ్ళీ కర్మలు చేస్తుంటాడు. ఇల్లు అంటే శరీరం, మళ్ళీ కర్మలు చేసి మళ్ళీ కర్మ అనుభవించాలి కదా, మళ్ళీ రెడీగా ఇంకొక శరీరం. ఉత్క్రామంతం వా స్థితం వా అపి భుంజానం వా గుణాన్వితం విమూఢాహ నాను పశ్యంతి. మూఢులైన వాళ్ళు ఎవరైతే క్లాసుకు రాకుండా వినకుండా గురుముఖంగా తెలుసుకోకుండా ఉంటారో విమూఢాహ నా అనుపశ్యంతి, ఈ విషయాన్ని తెలుసుకోలేరు. చైతన్యమైన పరమాత్మే జీవాత్మగా ఈ యొక్క మనస్సుకి చైతన్యాన్ని ఇచ్చి జడమైన మనస్సు చైతన్యమయ్యి ఆ చేతనమైన మనస్సే శరీరాన్ని చేతనం చేస్తున్నది. ఆ చేతనమైన మనస్సు శరీరం ద్వారానే విషయాలు చూస్తున్నాం, వింటున్నాం, తెలుసుకుంటున్నాం అనేది విమూఢులకి తెలియదు, శాస్త్రం చదవని వాళ్ళకి తెలియదు. కానీ కొంతమంది ఎవరు, మీలాంటి వాళ్ళు, జ్ఞానచక్షుష పశ్యంతి. తెలుసుకున్నారా లేదా ఇప్పుడు విషయం? అంటే ఎంతటి అదృష్టవంతులు మీరు చూడండి, ఎంత పుణ్యం చేసుకొని ఉండాలి. నేను అనుకుంటున్నా, మీరు అనుకోవాలి, నేను అంటున్నా మీరు పుణ్యం చేసుకున్నారని. మీరు క్లెయిమ్ చేయాలి అది. ఇప్పుడు ఏమండి, క్లాసుకి రాకపోతే వినకపోతే తెలుస్తుందా ఈ విషయం? అర్థమైందా ఇప్పుడు? ఎందుకు రెండోసారి తీసుకున్నాను భగవద్గీత? మొదటిసారి విన్నప్పుడు ఏమైనా అర్థమైందా? ఇది మొదటిసారి చెప్పాను, అప్పుడేం అర్థం కాదు. అందుకనే రెండోసారి చెప్తున్నది కారణం. అందుకనే రెండోసారి భగవత్ తీసుకునేటప్పుడు నేనేం చెప్పాను, నేను ఇది తీసుకునేది పాత స్టూడెంట్స్ కోసమే తీసుకుంటున్నానని చెప్పాను. అర్థమైందే? ఇప్పుడు ఇంకా ఎవరైనా అర్థం కాని వాళ్ళు ఉంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ మళ్ళీ వినండి. 10 సార్లు కాదు, 100 సార్లు అయినా వినొచ్చు ఈ విషయాన్ని. విని అర్థం చేసుకొని ఏం చేయాలి, నేను పరమాత్మని, నేను జీవాత్మనైన నేను పరమాత్మ కంటే వేరు కాదు అని ధైర్యంగా చెప్పగలగాలి. ఎవరికి? బయట వాళ్ళకు కాదు, నా బుద్ధికి చెప్పుకోవాలి. ఇదండి జ్ఞానం అంటే, ఇది మోక్షం అంటే. మోక్షం అంటే ఏదో చచ్చిపోయిన తర్వాత ఎక్కడికో పోవడం కాదు. ఇలాంటి జ్ఞానం వచ్చిన తర్వాత ఆ మనిషికి ఇంకా అతృప్తి, అశాంతి, దిగులు, చింత ఏమీ ఉండదు. ఏ మనస్సు అయితే దిగులుకి కారణమవుతున్నదో, ఏ శరీరం అయితే నాకు దిగులు, చింత, భయానికి, మరణ భయానికి కారణమవుతున్నదో, అది ప్రకృతి, జడం, మ్యాటర్. వ్యక్తమవుతుంటుంది, పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. ఆత్మనైన నాయందు అది వస్తుంటే శరీరాలు పోతూ ఉంటాయి. నేను ఎప్పుడూ నశించను. అద్దాలు వస్తుంటాయి, పోతుంటాయి. ప్రతిబింబ ముఖాలు వస్తూ ఉంటాయి, పోతుంటాయి. బింబముఖం పోతుందా? అట్లాగే పరమాత్మనైన నేను నశించను. జీవాత్మ అనేది నా యొక్క రిఫ్లెక్షన్. ఇది తెలియకపోతే ఎంత అహంకారం మనిషికి, ఎంత గర్వం, ఎంత అజ్ఞానం, ఎంత దిగులు, ఎంత బాధ, ఎంత నరకాన్ని అనుభవిస్తుంటాడో తెలుసా మనిషి ఒక్క అజ్ఞానం వల్ల? అంటే మనం ఎంత నేర్చుకోవలసి ఉన్నదో తెలుసా? ఎవరు చెప్తారు మనకిది? గురువు వచ్చి చెప్తాడు. ఎప్పుడు చెప్తాడు? మనకు పుణ్యం పరిపాకం అయినప్పుడే వస్తుంది ఇది. మనం ఎంతో పుణ్యం చేస్తుంటే, జన్మ జన్మ జన్మల పుణ్యం ఉంటేనే ఆ గురువు నా కోసం వచ్చి నేను పరమాత్మనని గుర్తు చేస్తాడు. అది విషయం. ఇట్లా ఇచ్చిన గురువుకి మనం ఏమిస్తామని చెప్పండి? ఏమిచ్చి ఆ శాస్త్రమాత రుణం తీర్చుకోగలం? ఏమిచ్చి ఆ గురువు రుణం తీర్చుకుంటాం? ఏమి ఇవ్వలేము మనం, నమస్కారం తప్ప. అందుకనే గురువు రుణాన్ని ఎప్పుడూ తీర్చుకోలేము మనం. ఆ గురువు ఎవరు? సాక్షాత్ పరమాత్మే మనకు గురువు రూపంలో వచ్చి మన యొక్క నిజస్వరూపాన్ని మనకు తెలియజేస్తున్నారంటే అది ఎంత మనం పుణ్యం చేసుకుంటే తప్ప ఆ గురువు లభించడు మనకు. అర్థమైందా? అది విషయం. తర్వాత శ్లోకం. జ్ఞానచక్షుష పశ్యంతి. ఎవరు? నా స్టూడెంట్స్. కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, జ్ఞానచక్షులతో చూస్తారు. ఎవరైతే నేను చెప్పేది వింటారో ఆ గురుముఖంగా పశ్యంతి. విమూఢాహన అను పశ్యంతి, విమూఢులకి తెలియదు, ఇలా శ్రవణం చేయని వాళ్ళకి తెలియదు. తర్వాత 11వ శ్లోకం. ఎంత ముఖ్యమైన శ్లోకాలు తెలిసిందా ఇవి, అంత మననం చేయాలి దీన్ని ఈ శ్లోకాల మీద. చెప్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ చెప్దాం అనిపిస్తుంది, ఎన్నిసార్లు చెప్పినా తనివి తీరడల్లా, ఇంకా ఇంకా చెప్దాం అనిపిస్తుంది. వినేవాళ్ళకి కూడా ఇంకా ఇంకా విందాం అనిపిస్తుంది, అంత మన గొప్పతనమే కదా. ఎందుకండి ముఖం చూసుకోవాలనిపిస్తుంది అద్దంలో, ఆ ముఖం చూసుకోవడంలో ఆనందం ప్రతి వాళ్ళకి. ఎక్కడ అద్దం దొరికితే అక్కడ చూసుకుంటాం, ఎందుకంటే నా ముఖం కదా. శాస్త్రం కూడా నా గురించే మాట్లాడుతున్నది, నా పరమాత్మ స్వరూపాన్ని గురించి శాస్త్రం చెప్తున్నది. అందుకనే శాస్త్రం చదివేవాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారో తెలుసా, ఇప్పుడు అర్థమైందా? శాస్త్రం చదివేవాళ్ళు ఎందుకు ఆనందంగా ఉంటారంటే శాస్త్రం నా గురించి చెప్తున్నది, నా అమృత స్వరూపాన్ని గురించి చెప్తున్నది. కనుక శాస్త్రాన్ని వదలకూడదు. ఈ శరీరం ఉన్నంతకాలం శాస్త్రము నేను కలిసే ఉండాలి, దానికోసం ఏమైనా వదిలిపెట్టడానికి సిద్ధమే. మనం వదిలిపెట్టక్కర్లేదు, అవే మనల్ని వదిలిపెడతాయి. వదిలిపెట్టినప్పుడు వదిలిపెడతాయి, మనమే వదిలిపెట్టాలని అనుకోవక్కర్లేదు. మనం శాస్త్రాన్ని పట్టుకున్నామంటే అవే మనల్ని వదిలిపెడతాయి. మనం ఇది పట్టుకోకుండా వాళ్ళు మనల్ని వదలటం లేదు, వాళ్ళు మనల్ని వదలటం లేదు అంటాం మనం, అది అది నిజం కాదు. అసలు మనం ఇది గట్టిగా పట్టుకున్నామంటే మనల్ని ఏవి పట్టుకో, అది విషయం. ఆ విషయాన్ని సీక్రెట్ని తెలుసుకోండి, సీక్రెట్ చెప్పేశాయి ఇవాళ మీకు, అవునా? మనం ఈ సంగతి తెలుసుకోకుండా ఇంట్లో పిల్లలండి అదండి ఇదండి లక్ష కారణాలు చెప్తాం. పట్టుకోవాల్సింది పట్టుకోకుండా శాస్త్రాన్ని పట్టుకోవడం అంటే ఏమిటి, వినడం. శాస్త్రంలోనే మనసు ఉన్నదనుకోండి మనల్ని ఎవరు, తామరాకు మీద నీటి బొట్టు లాగానే మనం. మనం ప్రపంచంలో ఉన్నా ఫ్యామిలీలో ఉన్నా కూడా మనల్ని ఎవ్వరు అంటారు, మనకి ఏది అంటదు, ఏది బాధించదు మనల్ని. ఆ స్థితికి రావాలి. ఇప్పుడు ఈ క్లాసుకు రాలేదనుకోండి వేళ ఎట్లా ఉంటుంది, ఈ విషయం తెలుస్తుందా? మీరు ఎంత వెబ్సైట్లో విన్నా కూడా గురుముఖంగా నేరుగా విన్నట్లుగా ఉంటుందా? ఉండదు. అంటే ఇప్పుడు క్లాసు ఎంత ముఖ్యమో అర్థమైందా? సరే, తర్వాత 11వ శ్లోకం.
యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానః నైనం పశ్యంత్య చేతసః.
ఈ విషయాన్ని ఎవరు తెలుసుకోగలుగుతారు, ఎవరు తెలుసుకోలేరు, చక్కగా చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. ఎవరి మనస్సు అయితే శుద్ధంగా ఉంటుందో, రాగ ద్వేషాలు కామక్రోధాలు లేకుండా నిర్మలంగా ఉంటుందో వాళ్ళకి ఇది బోధపడుతుంది. అంటే గురువుని ఆశ్రయించి ఏ గురువు అయితే శాస్త్రాన్ని చెప్తుంటారో ఆ శాస్త్రాన్ని ఆశ్రయించి శ్రవణం చేస్తూ యతంతః అన్నారు. ఎంత కష్టమైనా సరే, వర్షం వచ్చినా వానొచ్చినా పిడుగులు పడినా మెరుపులు వచ్చినా సరే, నేను శాస్త్రాన్ని వదిలిపెట్టను, నాకు ఇదే ముఖ్యం, మిగతా పనులన్నీ కూడా సెకండరీ. వాళ్ళు యతంతః అన్నారు. కాలు నొప్పి వచ్చినా సరే కష్టపడి వస్తాం, నడుము నొప్పి ఉన్నా సరే కష్టపడి వస్తాం. ఎన్నో ఉంటాయి బాధలు, బాధలు లేకుండా ఉండవు కదా, సమస్యలు ఉంటాయి, అవన్నీ సమస్యలు కాదండి. అది యతంతః యోగినః, ఎవరైతే కర్మయోగం ద్వారా మనస్సును శుద్ధపరుచుకొని భగవంతుణ్ణి ఆరాధిస్తూ గురువుకు సేవ చేస్తూ గురువే సర్వం అనుకుంటూ గురువు శాస్త్రం ఈశ్వరుడు ఈ ముగ్గురిని వదిలిపెట్టకుండా ఎవరైతే ఉంటారో, ఈ యొక్క ఆత్మ విద్యని ఈ శాంతిని పొందడం కోసం ఈ మూడింటిని ఆశ్రయించి ఆ శాంతిని పొందడం కోసం ఉపాధి అయిన ఈ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఆరోగ్యంగా ఉంచుకుంటూ, అంటే దీన్ని వదిలిపెడితే పనికిరాం కదా, దీనికి ఎంత ఆహారం ఇవ్వాలో అంతే ఇవ్వాలి, ఎక్కువ ఇవ్వకూడదు. ఎంత నిద్రపుచ్చాలో అంతే నిద్రపుచ్చాలి, ఎక్కువ నిద్రపుచ్చకూడదు. ఈ శరీరాన్ని, ఈ మనసుకు కూడా ఎంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలో అంతే ఇవ్వాలి, ఎక్కువ ఇవ్వకూడదు. మళ్ళీ ఈ మనస్సుకి, ఇంద్రియాలకి, శరీరానికి చక్కగా పోషించుకుంటూ దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ అష్టాంగ యోగ అభ్యాసము ద్వారా మంచి ఆలోచనలు, మంచి పనులు, మంచి మాటలు, సత్సాంగత్యం గురువుతో ఎప్పుడూ శాస్త్రంతో ఉంటూ ఉంటే యతంతః యోగినః, అది అర్థం. మనస్సు ద్రవించాలి గురువు కోసం, శాస్త్రం కోసం తపించాలి మనస్సు. అలాంటి మనస్సు యతంతః యోగినః ఏనం పశ్యంతి ఆత్మని అవస్థితం, వాళ్ళు తెలుసుకుంటారు, చూస్తారు. చూస్తారు పశ్యంతి అంటే చూస్తారు. చూడటం అంటే ఏమిటి? ఇక్కడ తెలుసుకోవడం. ఎలా తెలుసుకుంటారు? ఆ గురుభక్తి ఉన్నవాళ్ళకి, శాస్త్రభక్తి ఉన్నవాళ్ళకి ఆత్మని అవస్థితం పశ్యంతి, వారి మనస్సునందు, ఆత్మని అంటే మనస్సునందు ఉన్నటువంటి ఆ చిదాభాసముని అన్నీ తెలుసుకుంటున్నాడు. పుష్పాన్ని తెలుసుకుంటున్నాడు. ఎవరు తెలుసుకున్నాడు? ఆత్మ కన్ను ద్వారా, మనస్సు ద్వారా తెలుసుకుంటున్నాడు. ఎరుక, ఆ ఎరుక అనేదే చిదాభాసం వలన. కనుక ఆ చిదాభాసమే చైతన్యం. చిదాభాసం ఎట్లొచ్చింది? చైతన్యం లేకుండా చిదాభాసం వస్తుందా? రాదు కదా. కనుక ఏమండి, ఆ చైతన్యాన్ని ఎట్లా అండి తెలుసుకునేది అన్నాడు. ప్రతి ఒక్క అనుభవంలో ఆ చైతన్యాన్ని తెలుసుకోవచ్చు. ఈ పుష్పాన్ని చూస్తున్నాను ఇప్పుడు. ప్రతిబోధ విదితం మతం, బోధం బోధం ప్రతి, ప్రతి అనుభవమునందు ఆ చైతన్యాన్ని గ్రహించు. ఎలా? ఈ పుష్పాన్ని చూస్తున్నాను. ఎవరు చూస్తున్నారు? కన్ను చూస్తోంది. కన్ను వెనకాల ఎవరున్నారు? మనస్సు. మనస్సు కన్ను జడం. మనస్సు చేతనం ఎట్లా అయింది? చిదాభాసం అన్న. మనస్సు చేతనమై కన్ను చేతనాన్ని చేసింది. కన్ను వచ్చి ఇక్కడ ఈ విషయాన్ని చూసింది. ఈ విషయాన్ని చూసినప్పుడు ఇది పుష్పాన్ని తెలుసుకున్నది. తెలుసుకున్నది అంటే జ్ఞానం. ఆ జ్ఞానం కంటి ద్వారా, మనస్సు ద్వారా లోపల ఉన్న చైతన్యాన్నైన నేను, ఎరుక అది, ఆ ఎరుక ఇక్కడికి వచ్చి తెలుసుకున్నాను. అంటే పుష్పాన్ని తెలుసుకోవాలి అంటే చేతనమైన ఈ పుష్పం ఈ పుష్పాన్ని తెలుసుకుంటుందా? ఈ క్లిప్ ఈ పుష్పాన్ని తెలుసుకుంటుందా? ఎందుకని? చిదాభాస లేదు. చిదాభాస వ్యక్తం కావడానికి మనస్సు లేదు. కానీ ఇక్కడ ఇది క్లిప్ అని తెలుసుకుంటాను, ఇది పుష్పం అని తెలుసుకుంటాను. చిదాభాస ఉన్నది. ఇక్కడ ఎరుక అనేది ఏర్పడుతుంది. నేను తెలుసుకున్నాను. పుష్పాన్ని చెప్పండి, నేను క్లిప్ను తెలుసుకున్నానని చెప్పండి. అంటుందా ఇది? ఎరుక లేదు. నాకు ఎరుక ఉన్నది. నాకు తెలుసు, నాకు తెలుసు అంటాం. అంటే నాకు తెలుసు అని అంటున్నావంటే అక్కడ చిత్తు ఉంటేనే నీకు తెలుస్తుంది. ఆ చిత్తు ఉన్నదంటే ఎట్లా వచ్చింది? చిత్తు నేరుగా వచ్చిందా? చిదాభాసం ఏర్పడి, చిదాభాసం ద్వారా మనస్సు చేతనమయ్యి, ఆ మనస్సు శరీరాన్ని చేతనం చేస్తే, ఆ కన్ను ద్వారా ఈ పుష్పాన్ని చూస్తే, తర్వాత ఏమొచ్చింది? పుష్ప జ్ఞానం. కనుక ప్రతి జ్ఞానము ఒక ప్రూఫ్, రుజువు. దేనికి? నేను చైతన్యాన్ని అని. ఒక అబ్బాయి అడిగాట, వాళ్ళ అమ్మ అడిగింది, ఒరే పక్కింట్లో కరెంటు ఉందో లేదో చూసిరా అంది. అంటే వాడింటికి వెళ్ళి ఫ్యాన్లు తిరుగుతున్నాయి, లైట్లు వెలుగుతున్నాయి వాడి ఇంట్లో. వాడు, మా అమ్మ మీ ఇంట్లో కరెంటు ఉందా లేదా అని అడగమన్నారన్నాడు. స్వామీజీ చెప్తారు ఈ ఉదాహరణ, మా అమ్మగారు మీ ఇంట్లో కరెంటు ఉందా లేదా అని అడగమన్నారన్నాడు. వాడు చిన్నపిల్లవాడు, వాడికి తెలియదు కరెంటు ఉందా లేదా అని. అడగాలే. ఫ్యాన్ తిరుగుతుందంటేనే కరెంటు ఉన్నట్లు, లైట్ వెలుగుతున్నదంటేనే కరెంటు ఉన్నట్టు. శరీరం పనిచేస్తుందంటేనే ఆత్మ ఉన్నట్లు, కళ్ళు చూస్తున్నాయి తెలుసుకుంటున్నాయంటేనే ఆత్మ ఉన్నట్టు. స్వామిని గారు నేను ఎప్పుడు ఆత్మను తెలుసుకుంటానండి అన్నారు. అరే నువ్వే ఆత్మ, నువ్వెందుకు తెలుసుకోవడం? ఆత్మనే ఉన్న నువ్వు, నిన్ను నువ్వు తెలుసుకో. నేను అడుగుతా, మరి మీకు మీ బర్త్ సర్టిఫికెట్ నువ్వు బ్రతికున్నావా లేదా సర్టిఫికెట్ ఇవ్వని అడుగుతా, ఎట్లా ఉంటుంది? నువ్వు బ్రతికున్నావా లేదా నాకు సర్టిఫికేట్ ఇవ్వు అంటే ఎట్లుంటుంది? మీకు ఎందుకండి సర్టిఫికేట్ ఇవ్వడం? నేను బతికున్నానా లేదా నాకే తెలుసు, నేను ఎందుకు సర్టిఫికేట్ ఇవ్వాలి? అవునా? ఇప్పుడు నేను ఆత్మనా కాదా అని ఎలా వస్తుంది సందేహం? ఇంకా ప్రతి జ్ఞానానికి ముందు చైతన్యమైన జ్ఞానం ఉంటేనే ఈ జ్ఞానం వస్తుంది. ఇది లేకుండా ఇది రాదు. చిదాభాసం ఉంటేనే మనసు చేతనమవుతుంది, మనసు చేతనమైతేనే శరీరం చేతనమవుతుంది, శరీరం చేతనమైతేనే విషయాన్ని చూస్తుంది, విషయాన్ని చూసినప్పుడే జ్ఞానం వస్తుంది. కనుక పుష్ప జ్ఞానం రావాలి అంటే కళ్ళు చూడాలి, కళ్ళు చూడాలి అంటే కళ్ళు చేతనం అవ్వాలి, చేతనం అవ్వాలంటే మనసు చేతనం కావాలి, మనసు చేతనం కావాలంటే చిదాభాసం కావాలి, చిదాభాసం కావాలంటే చిత్ ఉండాలి. కనుక ఇట్ ఈస్ ద ప్రూఫ్ దట్ చిత్. ఇప్పుడు ఇది ఎవరు తెలుసుకున్నారు? నేనే తెలుసుకున్నాను. ఇప్పుడు నేను ఎవరిని? చిదాభాసాన్నే, కన్నునా, మనస్సునే, శరీరాన్నే, చిత్తునే. చిత్తు, చిత్ అంటే ఎవరు? చైతన్యం. కనుక చిత్ అంటే చైతన్యము, ఆత్మ, ఆత్మనే నేను, నేనే చైతన్యాన్ని, నేనే పరమాత్మని, ఈ సర్వాన్ని తెలుసుకునేది నేనే. అనేక రూపాలలో నామాలలో నేను తెలుసుకుంటాను. ఇదంటే బ్రహ్మజ్ఞానం అంటే. మిగతా వచ్చే వారం చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.